ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనస్సులో మాట వింటారు.
నా ప్రియ దేశవాసులారా, 2016లో ఇది మొదటి మన్ కీ బాత్. మన్ కీ బాత్ నన్ను మీతో ఎంతగా కట్టిపడేసిందంటే, ఏ విషయం నా దృష్టికి వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా దాన్ని మీతో చెప్పాలనిపిస్తుంది. నిన్న నేను పూజ్య బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించడానికి రాజ్ఘాట్ వెళ్ళాను. అమరవీరులను స్మరించుకోవడం ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే. సరిగ్గా ఉదయం 11 గంటలకు 2 నిమిషాలు మౌనం పాటించి, దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన, ప్రాణత్యాగాలు చేసిన మహాపురుషులకు, వీరులకు, తేజోమూర్తులకు, తపస్సంపన్నులకు శ్రద్ధాంజలి సమర్పించేందుకు అవకాశం కలుగుతుంది. కానీ మనం ఆలోచిస్తే ఇలా చేయని వారు మనలో ఎవరైనా ఉన్నారా? దీన్ని మనం స్వభావంగా మార్చుకోవాలి అనిపించడం లేదా? మన జాతీయ బాధ్యతగా భావించాలని అనిపించదు? నాకు తెలుసు, ఒక మన్ కీ బాత్ ద్వారా ఇవన్నీ జరిగేవి కావు. కానీ నిన్న అనిపించింది, మీతో కూడా మాట్లాడదామనుకున్నాను. ఇలాంటి భావాలే దేశం కోసం జీవించే ప్రేరణను మనకిస్తాయి. మీరొకసారి ఆలోచించండి, ప్రతి ఏటా జనవరి 30న సరిగ్గా 11 గంటలకు 125 కోట్ల మంది దేశ ప్రజలు 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. ఈ చర్యలో ఎంత శక్తి ఉంటుందో మీరు మనం ఊహించవచ్చు. మన శాస్త్రాల్లో చెప్పినట్టు, సంగచ్ఛద్వం సంవదధ్వం సం ఓ మనాంసి జానతాం, మనమంతా ఏకస్వరంగా పలుకుదాం, కలిసి నడుద్దాం, మన భావన ఒక్కటే. ఇదే దేశం యొక్క అసలైన శక్తి. ఈ శక్తికి ఇలాంటి ఘటనలే ప్రాణం పోస్తాయి. నా ప్రియ దేశవాసులారా, కొన్నాళ్ల క్రితం నేను సర్దార్ పటేల్ సిద్ధాంతాలను చదువుతుండగా కొన్ని విషయాలపైన నా దృష్టి మళ్ళింది. వాటిలో ఒక విషయం నాకు చాలా నచ్చింది. ఖద్దరుకు సంబంధించి సర్దార్ పటేల్ చెప్పారు, భారతదేశ స్వాతంత్ర్యం ఖద్దరులోనే ఉంది, భారతదేశ సభ్యత కూడా ఖద్దరులోనే ఉంది, మనం పరమధర్మంగా భావించే అహింస కూడా ఖద్దరులోనే చూపుతాం, వారి సంక్షేమం కూడా ఖద్దరులోనే ఉంది. సర్దార్ గారికి సరళమైన భాషలో విషయాన్ని సూటిగా చెప్పే అలవాటు ఉండేది. ఖాదీ గొప్పతనాన్ని ఆయనెంతో బాగా చెప్పారు. నిన్న 30న పూజ్య బాపూజీ పుణ్యతిథి నాడు దేశంలోని ఖద్దరు, గ్రామీణ పరిశ్రమలతో ముడిపడిన వారందరికీ చేరేలా నేను లేఖ రాసే ప్రయత్నం చేశాను. పూజ్య బాపూజీ విజ్ఞాన పక్షపాతిగా ఉండేవారు. నేను కూడా టెక్నాలజీని ఉపయోగించి లక్షలాది మంది సోదర సోదరీమణులను చేరే ప్రయత్నం చేశాను. ఖద్దరు ఇప్పుడు ఒక ప్రతీకగా మారింది, ఒక ప్రత్యేకమైన అస్తిత్వంగా మారింది. ఇప్పుడు ఖద్దరు యువతరాన్ని కూడా ఆకర్షించేదిగా మారుతోంది. ప్రత్యేకించి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణపైన, సేంద్రీయ అంశాలపైన ఆలోచించేవారికి ఇదొక ఉత్తమమైన మార్గంగా మారింది. ఫ్యాషన్ దృష్టితో చూసినా కూడా ఖద్దరు తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంటున్నది. ఖద్దరులో కూడా కొత్తదనాన్ని తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను. ఆర్థిక వ్యవస్థలో అమ్మకానికి తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఖద్దరు కూడా ప్రజల మనస్సు గెలుచుకోవడంతో పాటు అమ్మకాల్లో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం అనివార్యంగా మారింది. మన దగ్గర ఎన్నో రకాల వస్త్రాలుంటాయి, వాటిలో ఒక్క జత అయినా ఖద్దరు వస్త్రాలు కూడా ఉండాలని నేను ప్రజలకు చెప్పాను. ఈ విషయం ఇప్పుడు వాళ్లకు అవగతమవుతోంది. ఏమిటంటే, ఖద్దరుదారులం కాలేము, కనీసం 10 రకాల వస్త్రాల్లో ఖద్దరు కూడా ఉంటే ఏమి అని భావిస్తున్నారు. కానీ నా మాటలకు ప్రభుత్వంలో కూడా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. చాలా ఏళ్ల క్రితం ప్రభుత్వంలో ఖద్దరు వస్త్రాల వాడకం సంపూర్ణంగా ఉండేది. కానీ క్రమక్రమంగా ఆధునికత పేరుతో అది అడుగంటుతూ వచ్చింది. ఖాదీతో ముడిబడిన మన పేదలు నిరుద్యోగులవుతూ వచ్చారు. నిజానికి ఖద్దరుకు కోట్లాది మందికి ఉపాధి కల్పించే శక్తి ఉంది. ఇటీవల రైల్వే శాఖ, పోలీసు, భారతీయ నౌకాదళం, ఉత్తరాఖండ్ తపాలా శాఖ ఇలాంటి ఎన్నో ప్రభుత్వ సంస్థలు ఖాదీ వాడకాన్ని పెంచేందుకు కొన్ని మంచి చర్యలు తీసుకున్నాయి. ఈ ప్రయత్నాల వల్ల అవసరమైన స్థాయిలో వస్త్రాలను తయారు చేసేందుకు ఖాదీ రంగంలో పనిచేసేవారికి అదనంగా 18 లక్షల పనిదినాలు కల్పించవలసిన అవసరం అవుతుంది. పూజ్య బాపూజీ కూడా టెక్నాలజీని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని భావిస్తుండేవారు, సూచిస్తుండేవారు కూడా. ఫలితంగానే మన రాట్నం ఎంతో అభివృద్ధి అవుతూ ఈ స్థాయికి చేరింది. ఈ మధ్య సౌరశక్తిని వినియోగించుకుంటూ రాట్నాన్ని తిప్పడం, రాట్నానికి సౌరశక్తిని జోడించడం ఎంతో విజయవంతమైన ప్రయోగమైంది. దీనివల్ల శ్రమ తగ్గి ఉత్పత్తి పెరిగింది, వస్త్రాల నాణ్యత కూడా పెరిగింది. ప్రత్యేకించి సౌరశక్తితో నడిచే రాట్నం పనితీరు గురించి నాకు చాలామంది లేఖలు రాస్తున్నారు. రాజస్థాన్లోని దౌసా నుంచి గీతాదేవి, కోమల్దేవి, బీహార్లోని నవాదా జిల్లా నుంచి సాధనాదేవి నాకు రాసిన లేఖల్లో సౌరశక్తితో నడిచే రాట్నం వల్ల వాళ్ల జీవనంలో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. తమ ఆదాయం రెట్టింపైందని, నూలు వస్త్రాల ఆకర్షణ కూడా పెరిగిందని రాశారు. ఇలాంటి విషయాలన్నీ ఒక కొత్త ఉత్సాహాన్నిస్తాయి. జనవరి 30న పూజ్య బాపూజీని స్మరించుకుంటున్న ఈ తరుణంలో మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, మీకున్న ఎన్నో జతల దుస్తుల్లో ఒక్క జత ఖద్దరు కూడా తప్పకుండా ఉండేలా చూసుకోండి, దాని వినియోగదారులు కాండి. ప్రియ దేశవాసులారా, జనవరి 26 పర్వదినాన్ని మనమంతా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నాం. నలువైపులా ఉగ్రవాదులు ఏం చేస్తారోనన్న ఆందోళన మధ్య కూడా దేశ ప్రజలంతా ధైర్యాన్ని, క్రమశిక్షణను ప్రదర్శిస్తూ ఘనంగా గణతంత్ర పర్వదినాన్ని జరుపుకున్నారు. కానీ కొందరు భిన్నంగా కొన్ని మాటలు చెప్పారు, చేశారు, వాటిపై దృష్టి పెట్టదగినవి అని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకించి హర్యానా, గుజరాత్ ఈ 2 రాష్ట్రాల్లో ఒక అపూర్వ ప్రయోగం జరిగింది. ఈ సంవత్సరం వారు ప్రతి ఊళ్ళో ఏవైతే ప్రభుత్వ పాఠశాలలున్నాయో అక్కడ పతాకావిష్కరణ సందర్భంలో వందన సమర్పణ కోసం అందరికన్నా ఎక్కువ చదువుకున్న బాలికను ఆహ్వానించారు. ఆ విధంగా హర్యానా, గుజరాత్ రాష్ట్రాలు ఆడబిడ్డకు ఎంతో గౌరవాన్ని ఇచ్చాయి. విద్యాబుద్ధులు నేర్చుకున్న బిడ్డను మరింత ప్రత్యేకంగా గౌరవించారు. రాష్ట్రాలను అభినందిస్తున్నాను. పతాకావిష్కరణకు, జెండా వందనానికి అవకాశం దక్కిన బాలికలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. హర్యానాలో మరో విశేషం చోటు చేసుకుంది. గత 7 ఏళ్లలో ఆడపిల్లలు జన్మించిన కుటుంబాల వారిని జనవరి 26 నాడు ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రముఖులుగా ప్రథమ పంక్తిలో కూర్చోబెట్టి గౌరవించారు. ఇది ఎంతో గౌరవంతో కూడిన సందర్భం. ఈ విషయంలో నాకింకా సంతోషం, ఎందుకంటే బేటీ బచావ్ బేటీ పఢావ్ కార్యక్రమాన్ని హర్యానాలో ప్రారంభించాను. హర్యానాలో స్త్రీ పురుష నిష్పత్తిలో అసమానత ఉండేది. 1000 మంది మగవారుంటే స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సామాజిక సంతులనం ప్రమాదంలో పడటం ఆందోళన కలిగించింది. ఈ దశలో బేటీ బచావ్ బేటీ పఢావ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి హర్యానాను ఎంచుకున్నప్పుడు మా అధికారులు నన్ను వారించారు. అక్కడ వద్దని, అక్కడ ఎంతో వ్యతిరేక వాతావరణం ఉందని చెప్పారు. అయినా నేను అక్కడి నుంచే ప్రారంభించాను. కానీ ఈరోజు హర్యానాకు హార్దిక అభినందనలు చెప్తున్నాను. అక్కడ బాలికల జననాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అక్కడ సామాజిక జీవనంలో వస్తున్న మార్పుకు నిజంగా ఆ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంతకుముందు మన్ కీ బాత్లో నేను 2 విషయాలు ప్రస్తావించాను. ఒక పౌరునిగా మనం మహాపురుషుల విగ్రహాలను ఎందుకు శుభ్రపరచకూడదు అన్నాను. విగ్రహాలను ప్రతిష్ఠించే విషయంలో మాత్రం మనం ఎంతో భావోద్వేగాన్ని ప్రదర్శిస్తాం, కానీ తర్వాత వాటిని పట్టించుకోము. 2వ విషయం, ప్రజల హక్కుల కోసం మాట్లాడే మనం కర్తవ్యాల గురించి కూడా ఎలా ప్రాధాన్యమివ్వాలి అని, వీటిపైన చర్చ ఎలా జరగాలి. హక్కుల గురించి చర్చ చాలా జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. అయితే మన విధుల గురించి కూడా చర్చ జరగాలి. నాకు సంతోషమేమిటంటే దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ముందుకు వచ్చారు. సామాజిక సంస్థలు ముందుకొచ్చాయి, విద్యా సంస్థలు ముందుకొచ్చాయి, కొంతమంది సాధు సత్పురుషులు ముందుకొచ్చారు. వారంతా ఎక్కడో అక్కడ విగ్రహాలను, ప్రతిమలను, పరిసరాలను శుభ్రం చేశారు. ఒక మంచి ప్రారంభం జరిగింది. ఇది కేవలం పరిశుభ్రత కార్యక్రమం కాదు, ఇది గౌరవ సంతోషకరమైనవిగా భావిస్తున్నాను. కొంతమంది ఇలాంటి వార్తలు బయటకు చెప్పడానికి సంకోచిస్తారు. వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మైగవ్ పోర్టల్లో ద్వారా మీరు శుభ్రపరిచిన విగ్రహం లేదా ప్రాంతం ఫోటో తీసి తప్పక పంపండి. ప్రపంచంలోని జనం వాటిని చూస్తారు, గర్వపడతారు. అదేవిధంగా హక్కులు, బాధ్యతలపై జనవరి 26న నేను ప్రజల అభిప్రాయాలు కోరగా వేలాది మంది అందులో పాల్గొనటం నాకు సంతోషం కలిగించింది. నా ప్రియ దేశవాసులారా, ఒక విషయంలో మీ సహాయం కావాలి. మీరు తప్పకుండా నాకు సహాయపడతారని విశ్వాసం ఉంది. మన దేశంలో రైతుల గురించి చాలా మాట్లాడుతూ చాలా చెప్తూ ఉంటారు. నేను ఆ వివాదంలోకి వెళ్ళాలనుకోవడం లేదు. రైతుకు చాలా పెద్ద కష్టం ఉంది. కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాళ్ల కష్టమంతా నీటిపాలవుతుంది, పంటకాలం వృధా అవుతుంది. అటువంటి వారికి భద్రత కల్పించేందుకు ఇప్పుడైతే ఒకటే ఉపాయం తట్టింది. అది ఫసల్ బీమా యోజన. 2016లో రైతులకు భారత ప్రభుత్వం ఇచ్చిన ఒక పెద్ద కానుక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అయితే ఈ పథకానికి ప్రశంసలు, ఆహా ఓహో అనే పొగడ్తలు, ప్రధానమంత్రికి అభినందనలు ఇందుకోసం కాదు, ఇవి చాలవు. ఇన్నేళ్లుగా పంటల బీమాపైన చర్చ జరుగుతూ ఉన్నది, కానీ 20-25% మంది రైతులు కూడా దీనివల్ల లబ్ధి పొందలేకపోయారు, దీనిలో చేరలేకపోయారు. వచ్చే 1-2 ఏళ్లలో దేశంలోని కనీసం 50% మంది రైతులకైనా పంటల బీమా ప్రయోజనాన్ని అందించగలమని సంకల్పం చెప్పుకోగలమా? ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఎందుకంటే పంటల బీమా పథకంలో వారు చేరితే కష్టకాలంలో ఎంతో సహాయమవుతుంది. ఈసారి ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి ఇంతగా జనాదరణ లభించడానికి కారణాలున్నాయి. దీన్ని ఎంతో విస్తరించాం, సరళీకరించాం. ఈ పథకాన్ని దీనికి టెక్నాలజీని జోడించాం. అంతేకాదు, పంట కోసిన 15 రోజుల తర్వాత కూడా ఏమైనా జరిగితే సహాయం అందించేలా హామీ ఇచ్చాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాని అమలు వేగంగా జరిగేలా, పరిహారం అందడంలో జాప్యం పంటల బీమా పథకానికి చెల్లించవలసిన ప్రీమియంను ఎంత తగ్గించామంటే బహుశా ఇంత తక్కువగా ఉంటుందని ఎవరు ఊహించైనా ఉండరు. రైతులు చెల్లించవలసిన ప్రీమియం ఖరీఫ్లో అయితే ఎక్కువలో ఎక్కువ 2%, రబీలో అయితే 1.5% ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నా రైతు సోదరులు ఎవరైనా దీన్ని తీసుకోకపోతే నష్టపోతారా లేదా? మీరు రైతులు కాకపోవచ్చు, కానీ నా మనసులో మాట వింటున్నారు. నా ఈ మాటల్ని మీరు రైతులకు చేర్చగలరా? దీని గురించి ఎక్కువగా ప్రచారం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అందుకోసమే ఈసారి మీకోసం ఒక కొత్త పథకాన్ని తెచ్చాను. ప్రధానమంత్రి పంటల బీమా పథకం గురించి ప్రజలకు చేరాలని కోరుకుంటున్నాను. ఈ మాటల్ని ఇప్పుడు టీవీలో, రేడియోలో, మన్ కీ బాత్ ద్వారా వింటున్నారు. కానీ మీరు తర్వాత వినాలనుకుంటే ఎలా? ఇందుకోసమే నేను మీకు ఒక కొత్త కానుక ఇవ్వబోతున్నాను. మీ మొబైల్ ఫోన్లో కూడా నా మన్ కీ బాత్ కార్యక్రమం వినగలరు, ఎప్పుడైనా వినగలరు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ ఫోన్ నుంచి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వడమే. మన్ కీ బాత్ వినడం కోసం ఒక మొబైల్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. 8-1-9-0-8-8-1-9-0-8. నంబర్ మళ్ళీ చెప్తున్నాను, 8-1-9-0-8-8-1-9-0-8. మీరు మిస్డ్ కాల్ ఇస్తే ఆ తర్వాత ఎప్పుడైనా మన్ కీ బాత్ వినగలుగుతారు. ఇప్పటికైతే ఇది హిందీలో ఉంది, కానీ అతి త్వరలో మీ మాతృభాషలో కూడా మన్ కీ బాత్ వినే అవకాశం వస్తుంది. అందుకోసం కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను. నా ప్రియ దేశవాసులారా, మీరైతే అద్భుతం చేశారు. 16 స్టార్టప్ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు దేశ యువతీ యువకుల్లో కొత్త శక్తి, కొత్త చైతన్యం, కొత్త ఆశ, కొత్త ఉత్సాహం కనిపించింది. లక్షల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ అంత స్థలం లేకపోవడం వల్ల ఆఖరికి విజ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మీరు చేరుకోలేకపోయారు, కానీ మీరంతా ఆన్లైన్లో ఉన్నారు. బహుశా ఏ ఒక్క కార్యక్రమానికి ఇన్ని గంటల పాటు లక్షలాది మంది యువతీ యువకులు అతుక్కుపోయి ఉండడం చాలా ఉంటాయా అని నేను మొదట అనుకున్నాను. కానీ ఒక్క మాట, స్టార్టప్ అంటే ఇదేదో ఐటీకి సంబంధించిన విషయమని, అధునాతనమైన కార్యమని సామాన్యులు అనుకుంటారు. ఈ స్టార్టప్ కార్యక్రమం తర్వాత ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. ఐటీలో స్టార్టప్ ఒక చిన్న భాగం మాత్రమే, కానీ జీవితం విశాలమైంది, అవసరాలు అనంతమైనవి. స్టార్టప్ కూడా లెక్కలేనన్ని అవసరాల కోసమే వస్తోంది. నేను కొద్ది రోజుల క్రితం సిక్కిం వెళ్ళాను. ఇప్పుడు సిక్కిం దేశపు సేంద్రీయ రాష్ట్రంగా మారింది. దేశంలోని వ్యవసాయ మంత్రులు, కార్యదర్శులను అక్కడికి ఆహ్వానించాను. అక్కడ 2 నవయువకులను కలిసే అవకాశం నాకు లభించింది. ఐఐఎంలో చదువుకుని వచ్చారు. ఒకరు అనురాగ్ అగర్వాల్, మరొకరు సిద్ధి కర్ణాడి. వాళ్లు స్టార్టప్ను దాటి ఒక అడుగు ముందుకేశారు. వాళ్లు ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో, అందున ఔషధ మొక్కల రంగంలో కృషి చేస్తున్నారు. అవి పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో పెంచుతున్నారు. వాటిని విశ్వ విపణిలో అమ్ముతున్నారు. అదే కదా మరి. స్టార్టప్ రంగంతో పనిచేస్తున్న వారికి క్రితంసారి చెప్పాను. వాళ్ల అనుభవాలను నరేంద్ర మోదీ యాప్లో నాకు పంపమని. చాలామంది పంపించారు. ఇంకా ఎక్కువ వస్తే నాకు ఇంకా సంతోషంగా ఉండేది. కానీ వచ్చినవి కూడా నిజంగా ఎంతో ప్రేరణనిచ్చేవిగా ఉన్నాయి. ఎవరో విశ్వాస్ ద్వివేది అనే యువకుడున్నాడు. ఆయన ఆన్లైన్లో వంటగదినే మొదలుపెట్టాడు. మధ్యతరగతి దినసరి వేతనాల కోసం పనిచేసేవారికి ఆన్లైన్ నెట్వర్కింగ్ ద్వారా భోజనం పంపే పని చేస్తున్నారు. ఇంకెవరో శ్రీ దిగ్నేష్ పాఠక్ అని ఉన్నారు. ఆయన రైతుల కోసం ముఖ్యంగా పశువుల దాణా విషయంలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. పశువులకు మంచి ఆహారం దొరికితే మనకు మంచి పాలు దొరుకుతాయి. నాణ్యమైన పాలు అందుబాటులో ఉంటే మన యువతరం శక్తిమంతులవుతారు. మనోజ్ గిల్దా, నిఖిల్ వీళ్లు వ్యవసాయ గిడ్డంగుల మీద స్టార్టప్ మొదలుపెట్టారు. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్లు నిల్వ చేసే వ్యవస్థ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కోసం గిడ్డంగుల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా బాగుంటుంది. పరిశుభ్రత గురించి ఎలా అయితే చెప్తామో అలా మాటిమాటికి మన్ కీ బాత్ స్టార్టప్ గురించి చెప్పాల్సి వచ్చినా చెప్తాను. ఎందుకంటే మీ సమర్థతే మాకు ప్రేరణ. నా ప్రియ దేశవాసులారా, ఇప్పుడు స్వచ్ఛతకు సౌందర్యం జత కలిసింది. ఏళ్ల తరబడి మనం మురికిపై కోపం వ్యక్తం చేస్తూ వచ్చాం. అయినా మురికి తొలగిపోలేదు. ఇప్పుడు దేశ ప్రజలు మురికిపై చర్చ వదిలి పరిశుభ్రతపై మాట్లాడడం మొదలుపెట్టారు. ఎక్కడో అక్కడ ఎంతో కొంత పరిశుభ్రతపై పని జరుగుతోంది. కానీ ఇప్పుడు దానిపై పౌరులు మరో ముందడుగు వేశారు. స్వచ్ఛతకు సౌందర్యాన్ని జోడించారు. ఒక రకంగా బంగారానికి తావి అద్దడం. ముఖ్యంగా రైల్వే స్టేషన్లో ఇది కనిపిస్తోంది. స్థానిక యువత, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు తమ తమ ఊళ్లలో రైల్వే స్టేషన్లను అలంకరించడం దేశంలో ఈ మధ్య గమనిస్తున్నాం. స్థానిక కళల ఆధారంగా గోడ చిత్రాలు, సైన్ బోర్డులు బాగా పెడుతున్నారు. కళాత్మకంగా పెడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేసే అంశాలను కూడా ఉంచుతున్నారు. ఇంకా చాలా చాలా చేస్తున్నారు. నాకెవరో చెప్పారు, హజారీబాగ్ స్టేషన్లో ఆదివాసీ మహిళలు స్థానిక సోహ్రాయ్, కోహబర్ కళకు సంబంధించిన డిజైన్లలో రైల్వే స్టేషన్ను పూర్తిగా అలంకరించేశారు. థానే జిల్లాలో 300 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు కింగ్ సర్కిల్ స్టేషన్ను అలంకరించారు. మాతుంగ, బోరివలి, ఖార్, ఇక్కడ రాజస్థాన్ నుంచి కూడా ఇలాంటి ఎన్నో వార్తలు వస్తున్నాయి. సవాయి, మాధోపూర్, కోట, ఇలా ఎన్నో. నాకేమనిపిస్తుందంటే మన రైల్వే స్టేషన్లు వాటంతట అవే మన సంప్రదాయాలకు ప్రతీకలైపోతాయని. ఇప్పుడెవరు కిటికీలోంచి ఛాయ్ పకోడీ అమ్మేవాళ్ళని వెతకరు. రైలులో కూర్చునే అక్కడి స్థానిక విశిష్టతను గోడలు చూసి తెలుసుకుంటారు. ఇంకా ఇది రైల్వే విభాగమో, నరేంద్ర మోదీనో తీసుకున్న చొరవ కాదు. ఇది పౌరులది. చూడండి, పౌరులు చొరవ తీసుకుంటే ఎలా చేస్తారో. నాకు కొన్ని ఫోటోలు అందాయి, చూస్తున్నాను. కానీ నాకింకా మరిన్ని ఫోటోలు చూడాలని ఉంది. రైల్వే స్టేషన్లలోనూ ఇంకెక్కడైనా స్వచ్ఛత, సౌందర్యాల కలయికగా ఏమైనా పనిచేసి ఉంటే మీరు వాటి ఫోటోలు పంపగలరా? తప్పకుండా పంపండి. నేను రైల్వే స్టేషన్లలో సాధ్యమైంది, బస్ స్టేషన్లలో సాధ్యమవుతుంది, అది ఆసుపత్రిలో సాధ్యమవుతుంది, అది పాఠశాలల్లోనూ సాధ్యమవుతుంది, ఆలయాల దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర సాధ్యమవుతుంది, పార్కులు, తోటల్లోనూ ఎంతో సాధ్యమవుతుంది. ఈ ఆలోచన వచ్చిన వాళ్ళు, ప్రారంభించిన వాళ్ళు, దాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు అందరూ అభినందనీయులే. కానీ మీరు ఫోటోలు తప్పకుండా పంపండి. మీరేం చేశారో నేను చూడాలనుకుంటున్నాను. నా ప్రియ దేశవాసులారా, ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు భారత్ పెద్ద ఎత్తున ఇతర దేశాలకు ఆతిథ్యం ఇస్తుండడం మనందరికీ గర్వకారణం. విశ్వదేశాలన్నీ మన దగ్గరకు అతిథులుగా వస్తాయి. మన నావికాదళం ఈ ఆతిథ్యానికి ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాల యుద్ధనౌకలు, నావికాదళ విమానాలు ఆంధ్రప్రదేశ్ తీరంలోని విశాఖపట్నం దగ్గర ఒక చోటుకు చేరుతున్నాయి. అంతర్జాతీయ నౌకా సమీక్ష భారత సముద్ర తీరంలో జరుగుతుంది. విశ్వ సైనిక శక్తితో భారత సైనిక శక్తిని సమన్వయం చేసేందుకు ఇదొక మంచి ప్రయత్నం, ఒక సమష్టి కవాతు. ఇది చాలా మంచి అవకాశం. ఇంత పెద్ద కార్యక్రమం అయినందున రానున్న రోజుల్లో టీవీ, మీడియా ద్వారా విశేషాలు మీకు ఎలాగూ తెలుస్తాయి. భారత్ లాంటి దేశాలకు ఇదెంతో ప్రతిష్టాత్మకమైంది. ఇంకా భారత సముద్ర ఇతిహాసంలో స్వర్ణయుగాన్ని చూసింది. సంస్కృతంలో సముద్రాన్ని ఉదధి, ఇంకా సాగరం అంటారు. అంటే అర్థం అనంతమైన సమృద్ధి అని. సరిహద్దులు మనల్ని వేరు చేయొచ్చు, భూమి వేరు చేయొచ్చుగాక, కానీ జలం మనల్ని కలుపుతుంది, సముద్రం కలుపుతుంది. సముద్రంతో మనంతటా మనమే కలుస్తాం, దేనితోనైనా కలపవచ్చు. ఇంకా మన పూర్వీకులు శతాబ్దాల కిందటే ప్రపంచమంతా తిరిగి వ్యాపారం చేసి ఈ శక్తి ఎలాంటిదో పరిచయం చేశారు. ఛత్రపతి శివాజీ కావచ్చు, చోళ సామ్రాజ్యం కావచ్చు, సముద్రయాన శక్తి విషయంలో వాళ్లు తమదైన గుర్తింపు సాధించారు. ఈనాటికి ఎన్నో రాష్ట్రాలలో సముద్రంతో పెనవేసుకున్న సజీవ సంప్రదాయాలున్నాయి. నేటికీ వాటిని ఉత్సవాలు చేసుకుని పాటిస్తుంటారు. విశ్వమే భారత్కు అతిథిగా కదిలి వస్తుంటే నావికాదళం శక్తి ఎలాంటిదో తెలుస్తుంది. ఇదొక మంచి అవకాశం. ఈ తూర్పు కొసన గువాహటిలో సార్క్ దేశాల క్రీడోత్సవం జరుగుతోంది. సార్క్ దేశాలకు చెందిన వేలాది క్రీడాకారులు గువాహటికి వస్తున్నారు. క్రీడా వాతావరణం, ఆశలు నిండిన పరిస్థితులు సార్క్ దేశాల యువతరానికి ఒక మహోత్సవం. అస్సాం రాష్ట్రం గువాహటిలో జరుగుతుంది. సార్క్ దేశాలతో బాంధవ్యం నిలుపుకునేందుకు ఇదొక మహదవకాశం. నా ప్రియ దేశవాసులారా, నేను ముందే చెప్పాను, మనసులోకి ఏదైతే వస్తుందో, ఏది అనిపిస్తుందో అది మీతో పంచుకుంటానని. కొద్ది రోజుల్లో 10, 12 తరగతుల పరీక్షలున్నాయి. గత మన్ కీ బాత్లో నేను పరీక్షలకు సంబంధించిన విద్యార్థులకు కొన్ని విషయాలు చెప్పాను. ఈసారి ఏమనిపిస్తుందంటే, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు ఎలా రాశారో, కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఏర్పడిందో, గురువులు టీచర్లు ఎలా దోహదం చేశారో, మీ సీనియర్లు ఎలాంటి సూచనలు అందించారో, ఎలాంటి మంచి అనుభవాలు మీరు చవిచూశారో చెప్పండి. ఈసారి మనం ఒక మంచి పని చేయవచ్చు. మీరు మీ అనుభవాలను నరేంద్ర మోదీ యాప్కి పంపండి. నేనింకా మీడియాను కూడా కోరుతున్నాను, వాటిల్లో మంచి విషయాలను వచ్చే 2023 నెలల్లో మీ మాధ్యమాల్లో వెలువరించండి. దేశవ్యాప్తంగా విద్యార్థులు వాటిని చదివి టీవీలో చూస్తారు. ఆందోళన, ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ పరీక్షలు ఎలా రాయాలో చెప్పే ఒక మహత్తర ఔషధం వారి చేతికి అందించిన వారవుతారు. ఈ విషయంలో మీడియా మిత్రులు తప్పక సహకరిస్తారని నాకు నమ్మకంగా ఉంది. వాళ్లు తప్పక చేస్తారు, కానీ మీరంతా అనుభవాలను పంపినప్పుడే తప్పకుండా పంపించండి. స్నేహితులారా, చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి ఇంకో మన్ కీ బాత్ కోసం వచ్చే నెల మళ్ళీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు.
మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనస్సులో మాట విన్నారు. అనువాదం పఠనం డాక్టర్ జే చెన్నయ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.